వనరులు సమకూర్చగలిగేటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడా దొరకదు.
ఎప్పుడు ఎవరికి ఏది కావాలో, ఎలాంటిది కావాలో అది మానవ శరీరంలోనే గుర్తించి పెట్టింది. ఆ శరీరం యొక్క విచిత్రతను కనుక మనం అర్థం చేసుకోగలిగితే అంటే ఎక్కడికి పారిపోవాలి మనం? ఎక్కడికి పారిపోకుండా మనం చేయవలసింది ఏంటంటే ఆ మహాలక్ష్మి సాధనలో మహిషాసుర వధలో చండముండాసుర వధలో రక్త బీజ వధలో ఆహుతులు వేశాం మనం. ఇవన్నీ దానికోసం వేశాం. రక్త బీజలు చూస్తాం కొన్ని తృప్తికపడుతుంది, మళ్ళీ ఇంకో రక్త బీజలు తయారవుతాడు. కోరికలు కనిపించదు. ఒక కోరిక తీరిన తర్వాత ఇంకో కోరిక, అలాంటి కోరికే అంతకంటే మహాశక్తి ఉండేటువంటి కోరికలు కలిగేస్తూ ఉంటాయి. అంచేత కోరికల యొక్క విషవలయంలో కూరుకుపోకుండా మొట్టమొదట మనం జీవించగలిగితే. అందుకని నేను మీకు ఇచ్చేటటువంటి సలహా ఏంటి, ప్రకృతి కంటే మనం తెలివితేట ఉన్నవాళ్ళం కాదు. మనం ఎక్కడున్నామో అంతకంటే మంచి స్థలంలో మనం ఉండలేము. ఎక్కడున్నామో అక్కడ రక్త బీజలు మన మీద ఆవహించకుండా ఉంటే, కోరికలనేవి మన మీద ఆవహించకుండా ఉంటే, ప్రకృతి మిమ్మల్ని ఎక్కడికి తోస్తోందో అక్కడికి మీరు వెళ్ళగలుగుతారు. ఇది అనుక్షణం మీరు గుర్తు చేసుకోండి. తక్షణమే పని చేయటం. రెండోది, ఏ విధమైనటువంటి కోరికలు వద్దు. సాధనాత్మకమైనటువంటి కోరికలు కూడా అక్కర్లేదు. ఎంతవరకు, ఎక్కడి వరకు, లక్ష్యం మనకి తెలిసేంత వరకు. అంతవరకు మనం చేయవలసింది ఏంటి, సాధనలు చేసుకుంటూ ఉంటాం, బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటాం. సాధనకి బాధ్యతకి మధ్య పోటీ పడితే సాధన కంటే బాధ్యతకి ప్రాముఖ్యత ఇవ్వాలి. అది ఏదైనా కావచ్చు, అది ఎంత చిన్న బాధ్యత అయినా కావచ్చు, అది సాధన కంటే చాలా ముఖ్యము అనేటువంటి అవగాహన. లేకపోతే మనం గాడి దక్కిన ముళ్ళ నిశ్చుద్ధిని అవుతాం, చాలా తెలియని వాళ్ళం అనుకుంటాం. అప్పట్లో కాదు, బాధ్యతలు మనకి ఇవ్వటంలోనే ప్రకృతి ఆ తెలివితేట చూపించింది. నువ్వు పారిపోకుండా ఉండటానికి, నువ్వు తప్పు అడుగు వేయకుండా ఉండటానికి కావాల్సినటువంటి రక్షణ అంతా కూడా బాధ్యతల పేరుతో మనకి అందజేసింది. మోహానికి బాధ్యతకి మధ్య తేడా మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పిల్లల్ని చదివించటం మీ బాధ్యత, వాడు ఇంజనీర్ అవలేదే అని ఆడవటం చూపిస్తుంది. చదువుకునేవాడు మహాపండితుడు అయితే ఆనందించాల్సిన పని లేదు, వాడు చదువు రాకపోతే కూడా మీరు బాధపడవలసినటువంటి పని. తలకి మించినటువంటి భారం వేసుకుని వాళ్ళ మీద పెద్ద ఖర్చు పెట్టలేదు. అందువల్ల ఖర్చు పెట్టగలిగినంత ఖర్చు పెట్టకుండా అధికంగా వేసుకుని వాళ్ళ మీద ప్రయత్నం పడిపోకుండా మీరు జీవించగలరు. ఇలా నిశ్చిన అయ్యి జాగ్రత్త మీరు తీసుకోండి. అక్కడ మీ బాధ్యతలు ఏమిటో, మీ సామర్థ్యం ఏమిటో, అంతవరకు మీ పిల్లల మీద కానీ భర్త మీద కానీ భార్య మీద కానీ గురువుల మీద కానీ టీచర్స్ మీద కానీ సమాజంలో కానీ స్నేహితుల మీద కానీ ప్రతి చోట దీన్ని జాగ్రత్తగా మీరు దూరం చేస్తాను. దీనికే నేను మూడు ఫార్ములాలు మీరు చెప్తాను, రకరకాలుగా చెప్తాను. ఏంటని నేచర్ ఇస్ ఆల్వేజ్ రైట్. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి మీరు, మౌనంలోకి వెళ్ళాలి. అదే మాత్రం ఎందుకో నాకు చాలాసార్లు ఏమనిపిస్తుందంటే ప్రకృతిలో కొన్ని గంభీరమైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ సమస్యలకు జవాబు లేదు. ఏంటంటే ఆ గంభీరమైనటువంటి సమస్య ఎందు నుంచి ఉంటుంది, ఖచ్చితంగా వస్తున్నటువంటి కుండలం ఇక్కడ ఆగిపో అంటే ఆగలేదు. అంటే ఖచ్చితంగా మనం అందరం పూర్వజన్మంలో భయంకరమైనటువంటి మౌనాన్ని పాటించుంటామని అనిపిస్తుంది. అంటే ఎంత భయంకరమైనటువంటి మౌనాన్ని మనం పాటించామంటే మౌనంలో ఇంకా ఉండలేము. ఇంకా అది అంత మౌనం పాటించేసాం కదా, అంతటి ఇప్పుడు ఏమవ్వాలి? తప్పదు, మౌనం పాటించగలిగి అవసరం లేకపోతే మౌనం పాటించవలసినటువంటి అవసరం లేనటువంటి పరిస్థితులు ప్రకృతే మీకు కలగజేస్తుంది. మనం మాట్లాడుతున్నటువంటి మాటల్లో అవసరం ఉండి మాట్లాడుతున్నటువంటి మాటలు ఉంది. ఈ క్షణం నుంచి మాట్లాడటం మానవుంది. రకరకాలుగా చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, అవసరమైనటువంటి మాటలు గంటలు గంటలు మాట్లాడాలి. ఆహారం ఆహారం తీసుకుంటున్నటువంటి దూర్వాసులు నిరాహారం. 1600 మంది భార్యలు కలిగినటువంటి శ్రీకృష్ణుడు బ్రహ్మచారి. మన పురాణాలు చెప్తున్నాయి చేయవలసినటువంటి పని మీరు చేస్తే అదే బాధ్యతలు కాదు నియమాలు కాదు, అదే పూర్తిగా రుచికరమైనటువంటి జీవితమే. మాట్లాడాల్సిన అవసరం లేకుండా మాట్లాడితే అది మాత్రం ఖచ్చితంగా తప్పే. మీరు ఈ క్షణం నుంచి ఆలోచించుకోండి, మీరు మాట్లాడేటువంటి మాటలు అవసరమేనా? అవసరం కాకపోతే కనీసం ఇక్కడ ఈ ఇంటి పరిసరాల్లో మాట్లాడాలి. చాలాసార్లు నేను చెప్తాను అసలు ఇక్కడ మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఏమి మాట్లాడాల్సిన అవసరం అసలు? ఒక బోర్డు మీద రాసి చూపించేస్తాను అంతకంటే మాట్లాడుతుంది అక్కడ ఈ చాక్స్ ఈ బోర్డు నుంచి కావచ్చు. నిరంతర మౌనం, నిరంతర మౌనాన్ని పాటిస్తే మేము చేయవలసినటువంటి పని ఇంకోటి మహాలక్ష్మి కాలంలో ప్రకృతి మిమ్మల్ని ఎటు తోస్తుంది అది గమనించాలి. ప్రకృతి యొక్క వనరులను నీవే అని తెలుసుకునే నీచులు రాజే జరుగుతున్న కానీ అవసరమైతే తప్ప, అవసరం అంటే అంటే చాలా పారిస్థితిని అవసరం ఉన్నారు అనే విషయం, ఎందుకంటే తక్కువ స్థితిని వాళ్ళు అవసరం ఉన్నాయి. మెహర్ బాబా 3 యాక్సిడెంట్లు ఉన్నాడు, అయినా ఆయన మొన్న వీడలేదా? ఆపరేషన్ చేసిన ఆయన మొన్న వీడలేదా? 30 నిరంతరం ఆయన ఉండలేదు. ఎంతో పని చేశాడు, ప్రపంచం పచ్చాడు, ఎన్నో బుక్ రాశాడు, ఎన్నో లెక్చర్స్ పెట్టాడు. నేను లెక్చర్స్ పెట్టాడు మెహర్ బాబాని చెప్తున్నాయని మాట్లాడలేదు. మౌనంగానే ఆయన చెప్పిన రికార్డు చేశారు. ఇంకా ఆ మౌనం యొక్క భాష సాధ్యమైనంత వరకు ఉన్నటువంటి ఈ చివర 3 మాట్లాడుతున్నాం. ఏం మనం అయితే మీకు ఏంటి బాధ మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమి మాట్లాడుతున్నాం? ఆ మౌనంలో పాటించే ప్రకృతి మిమ్మల్ని గురువుగా ముందుకు తీసుకెళ్తున్నారు. మహాలక్ష్మి సాధన తర్వాత ఏమవుతుంది? మహాసరస్వతి. ఈ మహాసరస్వతి సాధన ధాన్య సాధన సృష్టి నిర్మాణాలకు అవతల తీసుకెళ్తుంది, 3 అవతల తీసుకెళ్తుంది. మీరు కనుక దుర్గాసప్తశతిని అర్థం చేసుకుని జాగ్రత్తగా గమనించినట్లయితే మహాసరస్వతి సాధనకి ఎక్కువ పేజీలు కేటాయించబడతాయి. మహాకాళి 1 అవుతుంది, మహాలక్ష్మి 5 వస్తుంది, దాని తర్వాత 13 మొత్తము కూడా మహాసరస్వతి సాధన. ఆ మహాసరస్వతి సాధనలో 3వ భాగంగా మౌనంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రకృతిని గురువుగా స్వీకరించగలిగేటటువంటి అర్హతను సంపాదించారు. ప్రకృతియే మీకు గురువుగా అయితే మీకు ప్రపంచంలో నుంచి వేరే గురువు వస్తారు. ప్రకృతే నీకు గురువు అన్న వేపు తీసుకెళ్ళటానికి మాత్రమే ఉన్నటువంటి గురువులు అది చాలా జాగ్రత్తగా గుర్తించాలి. అందుకే నేను మీకు నిరంతరం చెప్తూ ఉంటాను, ఎవరు నీకు గురువు కాదు. శరీరం ఉన్నవాళ్ళైనా శరీరం లేని వాళ్ళు భౌతిక శరీర భార్యలు అంటే అది గురువు కాదు. మరి ఏంటి వాళ్ళు ఈ విషయాన్ని మీకు చెప్పగలిగేటటువంటి వాళ్ళు? ఏ విషయాన్ని మీరు చెప్తున్నారు? గురువుని ఎక్కడా బయటపెట్టుకోవాలి. ఆ గురువులే ప్రకృతిలోనే నిరంతరం చుట్టూరా ఉంది. ప్రకృతి కోసం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికే వెళ్ళాలి, ప్రకృతి మీ చుట్టూరా ఉంది. ప్రకృతి మీకు ఏం చెప్తుంది? ప్రకృతి మిమ్మల్ని ఎక్కడికి తోస్తుంది? ప్రకృతి చేస్తున్నప్పుడు మీరు వెళ్తే తప్ప మీరు ఎక్కడికి వెళ్ళలేదు. చాలా జాగ్రత్త పడుతుంది. భారతీదేవి అనుగ్రహం ఉంది, దేవతలందరికీ ఇష్టమే. నారదుడు కూడా స్వయంగా ఉన్నాడు, కానీ నందనుడు కాలిపోయాడు. కాలిపోయిన తర్వాత మళ్ళా అతని శరీరం కావాలి. ఎక్కడ ఇవ్వగలిగారా? ఇవ్వలేరా? ఎప్పుడు ఇవ్వగలిగే ఎందుకు ఇవ్వగలరు అనేటటువంటిది మీ మహాసరస్వతి సాధన. ప్రకృతి యొక్క గురుత్వాన్ని మీరు స్వీకరించిన తర్వాత మీ
మనకు అర్థమవుతుంది. అలాంటి వ్యక్తులే ఈ స్థాయి తత్వాన్ని ప్రకృతిలో ఏది జరగకూడదో అవన్నీ వాళ్ళు చేయగలరు అని నిరూపిస్తారు. కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు ప్రకృతికి దూరంగా జీవితాలు అభివృద్ధి అంతే. ఎంతమందికి ఎన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఆరోగ్యంలో కలిసేది ఎన్నో కలిసేది మరియు ఆ పిల్లలు ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వనరును ఆయన కేవలము తన మాటతో ఇవ్వగలదు. ఇచ్చాడు కొన్ని జ్ఞానం ఉందికి శరీరం వదిలేసిన తర్వాత కూడా ఇవ్వగలుగుతుంది. ప్రకృతికి విపరీతంగా వాళ్ళు చేయగలిగినప్పటికీ వాళ్ళ జీవితాల్లో మాత్రం వాళ్ళ ఆసక్తిని ఉపయోగించుకోలేదు. మన జీవితాలలో కూడా నిరంతరము ఆసక్తిని ప్రదర్శించి మీకు సహాయపడతారు అనేది మాత్రం మీరు ఏం చేస్తారు వాళ్ళు మీకు ఒక రుచి చూపిస్తారంటే రోగాన్ని చూడటం కోరికను చూస్తే ఇది ఖచ్చితంగా వాళ్ళు ప్రకృతికి అతీతంగానే చేస్తారు. దాని తర్వాత వచ్చేది అయితే రెండో చేస్తారు అన్ని చేస్తూ చూపించి ఇక్కడ మీ కోరికలు కనపడుతుంది. ఒక్కటే ఇది ఒక్కటే ఆ ఒక్కటే ఉంటుంది మరి ఒకటే కానీ ఆ మల్టిప్లై అవుతూ ఉంటుంది. అంతేత ఆ ప్రకృతికి అతీతమైనటువంటి ఆ గురుత్వాన్ని గురువుల దగ్గర నేర్చుకోగలిగితే ప్రకృతి ఏమంటే నిజమైనటువంటి గురువు అనేటువంటి భావన అంశంలో చూపిస్తూ ఈ పాత్ర మీకు చాలా బాగా అర్థమవుతుంది. అంతా కూడా ఆ కాలం యొక్క మహాసముద్రంలో జరుగుతూ ఉంటుంది. మరొకటి సాధన ఎందుకు కాలం యొక్క మహాసముద్రంలో సాధన చేయాల్సినటువంటి బాధ్యత లేకపోతే ప్రకృతి ఏర్పరిచినటువంటి నియమానికి మనం లోబడి ఉన్నాం కనుక ఇక్కడ కూర్చున్నాం. రావాలి అనుకున్న వాళ్ళు రాలేదు, రాకూడదు అనుకున్న వాళ్ళు వస్తారు. దీనికి కారణం వాళ్ళ సంకల్పం మాత్రం కాదు, ప్రకృతి ఇచ్చినటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి ప్రకృతి యొక్క ఈ గురుత్వాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి ఇంకా ఏమో కదా కొన్ని చెప్తుంటారు కొన్ని చెప్తున్నారు ఏమి ఆలోచించారు మిమ్మల్ని మీరు ప్రకృతిలో ఉన్నటువంటి ఆ విశాల గురుత్వానికి గురుతత్వానికి పరమ గురువుల యొక్క ఆశీర్వాదానికి పూర్తిగా మీరు ముందుకుంది ఏ విధమైనటువంటి ఆకాంక్షలు ఏ విధమైనటువంటి కోరికలు పోతుంది హాయిగా అనుష్ఠించటం నిద్రపోతుంది మానసిక నిద్రపోతుంది నిద్రపోతున్నటువంటి మానసిక స్థితిలో జరిగేది ఏదో సరైనదండి.
అందులో రెండు ఛాయాగ్రహాలు మాత్రమే, మిగతావి కూడా ఒకటి శాటిలైట్ ఉపగ్రహం, చంద్రుడు సూర్యుడు గ్రహం కాదు ఒక నక్షత్రం. ఇది జ్యోతిష్శాస్త్రం. ఇది కాకుండా 27 నక్షత్రాలు జ్యోతిష్శాస్త్రాన్ని మనం జీవించాం. ఆ 27 నక్షత్రాలు ద్వాదశ రాశులలో మేషం నుంచి మీనరాశి వరకు స్థిరంగా ఉంటాయి. మేషరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఇప్పుడు ఆ నక్షత్రాలు ఉంటాయి. వృషభ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఇప్పుడు కూడా ఆ రాశిలో ఉంటాయి. అలా 12 రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాలన్నీ కూడా అక్కడే ఉంటాయి. మరి మారేది ఏంటి అంటే గ్రహాలు మారిపోయింది. ఇచ్చిన రోజు అని మనం జరిగిందని చెప్పేసి ఒక విశేషమైనటువంటి దినం ఇందుకు ప్రాముఖ్యత చూపించినటువంటి అంటే, వేదాధ్యయనం చేసేటటువంటి వ్యక్తులకి అది తప్ప ఇంకో మార్గం లేదు. మళ్ళీ జాగ్రత్తగా దాన్ని గమనించుకోండి. అందువల్లే గురుదేవులు చూడడానికి మాట్లాడారు జన్మదిన సంస్కారానికి చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే జన్మదినము రోజు మాత్రమే వేదాలు మీకు దర్శనమిస్తాయి. మిగతా రోజుల్లో అప్పుడు దర్శనమిచ్చినటువంటి వేదాన్ని ఆ సంవత్సరం పాటు మీరు చుట్టుకుంటారు. ఈ విషయాలు మనకి ఋగ్వేదంలో ఉన్నటువంటి 164 చిత్తాలు సుపాన చిత్తమైనది. అందులో ఖచ్చితంగా 52 చిత్తాలు ఒక్కొక్కటి ఒక్కొక్క వారానికి చెప్పిన మహాకాల చిత్రంలో ఆ కాలకృష్ణ యొక్క ప్రతి వ్యక్తికి అతని యొక్క శక్తిని గురించి వివరిస్తుంది. సమస్య ఏంటంటే మనం డైరెక్ట్ గా చూడలేదు అనుకునేది. ఇంకోటి చూస్తూ దాని గురించి మనకు చెప్పినా మనకి కొంచెం చెప్తుంది. ఇక్కడ పుట్టినరోజు జరుగుతున్నప్పుడు అందరూ కలిసి జరగవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి సంఘటన ఏంటంటే, ఏదైతే ఎవరు పుట్టినరోజు జరుగుతుందో వాడు వేదము యొక్క ఆ పర్టికులర్ పాటిని జరుగుతుంది. తను దర్శనించినటువంటి ఆ సత్యాలు అక్కడ ఉన్నటువంటి సమూహాలతో పంచుకుంటాయి. ఇది పంచుకునేటటువంటి విద్య మనం పూర్తిగా మర్చిపోయాం. చివరికి పరిస్థితి అంటే ఎంతవరకు వచ్చింది, దీపాలు ఆర్చడం అంటే ఎలా దీపాలు ఆర్చడం అంటే కూడా చేపట్టి నేను దీపాలు ఆర్చడం అంటే అచ్చు కాదు. అది ప్రత్యేకంగా అంతరాత్మంగా లేని ఏదైనా ఒక రిచువల్, ఒక ప్రక్రియ, ఒక విశేషమైనటువంటి మానవ జాతి సమూహం ద్వారా జరపబడుతోంది అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఒక ఆధ్యాత్మికమైనటువంటి రహస్యం ఉంటుంది. కానీ గోళార్థంలో తేడాలు ఉన్నాయి. వచ్చిన గొడవ అది వాళ్ళ రుచి కలిసి మన రుచి కలిసి వచ్చేటటువంటి ఆ తేడా ఎక్కడొస్తుంది అంటే, గ్రహస్థితిలో మనకున్నటువంటి గోళార్థం వేరు, వాళ్ళకు ఉన్నటువంటి గోళార్థం వేరు. మనకి రోజు అవుతే పగలవుతే వాళ్ళకి రాత్రి అవుతుంది, వాళ్ళకి రాత్రి అవుతే మనకి పగలవుతుంది. అని చేత దీపాలు ఆర్పటం అయింది, దీపాలు వెలిగించాడు. కానీ ప్రాసెస్ ఉంటాయి. కానీ ఆ ప్రాసెస్ లో జన్మదినం నాడు మనం చేయవలసినటువంటి వేద దర్శనానికి వెనకాల మీరు దేన్ని చూడగలరో దాన్ని దర్శించగలరు. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుంటే ఆధ్యాత్మికతలో మీరు చేసేదేమీ లేదు, మరణకి తెచ్చుకోవటమే మొత్తం ఆధ్యాత్మికత. చేయవలసింది ఏమీ లేదు. మర్చిపోయామంటే దానికి ఉపనిషత్తులో గొర్రెపిల్ల సింహం కథ చెప్పుకుంటూ ఉంటాను. ఒకనొకప్పుడు ఒక గొర్రెకి మందులో బాగా ఒక చిన్న సింహపిల్ల ఏదో కారణంగా గొర్రెలతో పాటు పెరిగింది. సింహంలా గర్జించడం కూడా మర్చిపోయింది. మరి దీని గొంతుగా గొర్రెలాగా ఉండదు కదా, ఆడ్ మ్యాన్ అవుట్. అంటే దీనికి చాలా నిశ్చితంగా ఉండేది సార్. నాది ఇంట్లో శరీరం ఆ పరిసరంలో ఉంది, కూలీలా వేలాడుతుంది, వాళ్ళందరూ మేహే అంటూ ఉంటే నేను అల్లా చేస్తున్నాను, నా గొంతుకు అందరిలాగా లేదు, ఏదో లోపం ఉంది అని వాళ్ళ డాక్టర్ ఏదైనా ఉంటే ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్తే ఎక్స్పర్ట్ కూడా హార్మోన్ డిఫెక్ట్ ఏదో ఉంది గ్యారంటీగా, అసలు మీ బాడీ స్ట్రక్చరే మా స్ట్రక్చర్కి అనుకూలంగా లేదు, సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్, ఏం చేద్దాం హార్మోన్ ట్రీట్మెంట్ ఏదైనా తీసుకో అని ఏదో చెప్పుకుంటాడు. కానీ సడన్ గా ఏమైందంటే ఇంకో సింహం చూసింది, గొర్రెల మందులో నడుస్తున్నటువంటి ఈ సింహాన్ని. సమానమైనటువంటి ధర్మాలు లేవు కనుక సహజంగానే వెలివేసినట్టు ట్రీట్ చేయబడతాడు. మన ఆధ్యాత్మిక దేవతను కూడా మన భౌతిక జీవితంలో కూడా చూస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక దేవతను ఎంచేస్తున్న వాళ్ళు ఒక విధంగా సమాజం నుంచి కొంచెం దూరంగానే ఉంటారు.
సింహం పట్టుకుంది.
పట్టుకోవటానికి ఏం చేయాలి? ఎగరాలి కదా. గొర్రెల మంద మీద చూస్తే గొర్రెల మంద పారిపోతూ ఉంటే అలవాటు ప్రకారం ఇది కూడా పారిపోవటం మొదలెట్టింది. అది ఆపించాలి. ఆపి నేను చంపలే, ఒక చిన్న పని చేద్దాం అని ఆ తగ్గివే పారుతున్నటువంటి కలియర్ దగ్గరికి తీసుకెళ్ళింది. చూడండి, చూసాక ఇది సింహం అవటానికి ఏం చేయాలి అని ఏం చేస్తలే చూశాను. అందుకే మన ఆధ్యాత్మిక అంశం కూడా దర్శనము అంటాం. మరి సాధనలన్నీ ఎందుకు చేస్తున్నాం? ఈ సాధనలన్నీ ఎందుకు చేస్తాం? కరెక్ట్ గా దర్శించడం కోసం. ఎర్ర కళ్ళజోడు పెట్టుకుని దర్శనం చేస్తే కనిపించేటువంటి దృశ్యం లేదు. ఆకుపచ్చ రంగు కళ్ళజోడు పెట్టుకుని దర్శిస్తే ఇంకో రకమైనటువంటి దృశ్యం వస్తుంది. కనుక ముందు కళ్ళజోళ్లు తీసేయాలి. దర్శనం చేయటానికి, సవ్యమైనటువంటి దర్శనం చేయటానికి మనంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి కళ్ళజోళ్లు, ఫలానా జాతిలో పుట్టాను, ఫలానా కులంలో పుట్టాను, ఫలానా దేశంలో పుట్టాను, రకరకాలైనటువంటి ఉన్నాయి, ఫలానా ఎడ్యుకేషన్ ఉంది. ఈ కళ్ళజోళ్లన్నీ తీసేయటానికి కూడా సంవత్సరంలో ఒకే ఒక రోజు ఉపయోగపడుతుంది. మిగతా రోజుల్లో మీరు ఎంత ప్రయత్నించినా అంత సులభంగా చేయలేరు దాన్ని. అది బర్త్డే. అంచేత బర్త్డే సెలబ్రేషన్ నాడు ఎవరి బర్త్డే అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము, వాడితో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ జన్మదినాన్ని ఇండైరెక్ట్ గా సెలబ్రేట్ చేసుకున్న వాళ్లే. అంచేత ఎందువల్ల జరుగుతుంది? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం తస్మై శ్రీ గురే. ద్వాదశ రాశుల్లో 27 నక్షత్రాల మధ్య మీరు ఎటు తిరిగినా ఆ 9 గ్రహాలే తిరుగుతుంది. అంతకంటే ఎక్కువ తిరగం, అంతకంటే తక్కువ తిరగం. కానీ ఇక్కడ సైంటిస్టులు ఒక ప్రశ్నిస్తూ ఉంటారు, సోకాల్డ్ సైంటిస్టులు, మరి 27 నక్షత్రాలు ఉన్నాయా? మరి మిగతా నక్షత్రాలు లక్షల లక్షలు ఉన్నాయి కదా ప్రపంచంలో, విశ్వంలో. అవంతా కూడా మన మీద తమ ప్రభావాన్ని చూపించటం లేదా? సూర్యుడి యొక్క కిరణాలు పైకి కిందకి 4 దిశలు ప్రసరిస్తూనే ఉంటాయి. కానీ భూమి మీదకి ఎన్నో వంతు వస్తుందంటే మీ ఉద్దేశం? బుద్ధి మీదకి అన్ని సూర్యకిరణాలు రావు. బుద్ధి మీదకి వచ్చేటటువంటి సూర్యకిరణాలు సూర్యుడిలోంచి వచ్చేటటువంటి కిరణాలలో కరెక్ట్ గా 300 కిరణాలు మాత్రమే వస్తాయి ఒక్కొక్క ఋతువులో. మొత్తం మీద అన్ని ఋతువులో కలిపి 1000 కిరణాలు భూమి మీదకి పడుతూ ఉంటాయి. ఒక ఋతువులో 400, మీరే చెప్పొచ్చు ఏ ఋతువులో 400 సూర్యకిరణాలు వస్తాయి. మిగతా 300 మొత్తం ఈ 1000 కిరణాలు మాత్రమే మన భూమి మీద పడతాయి. కనుక సహస్రనామాలే ఉన్నాయి. సహస్రనామాలను మించి మీకు ఏదైనా కావాలి అంటే వాటిని ఆవృత్తి చేసుకుంటూ ఉంటాను తప్ప సహస్రనామాల కంటే ఎక్కువ సహస్రనామాలు ఏ దేవతకి మనం వెళ్ళలేదు. లలితాదేవి కూడా లక్షనామార్చన చేసిన, విష్ణు యొక్క లక్షార్చన చేసిన, మనం ఏం చేస్తాం? ఆ సహస్రనామాన్ని తిప్పి తిప్పి తిరుగుతూ ఉంటాం. అంచేత ఈ 1000 కిరణాలలోనే ఎక్కడో మనం కూడా ఇరుక్కుంటూ ఉంటాం. మనం అంతకంటే ఎక్కువ ఇరుక్కోలేం. కనుకే సహస్రాల సిద్ధి అంటాం. ఆ సహస్ర కిరణాలు ఒక సంవత్సరంలో వచ్చేటటువంటి కిరణాలను మనం పట్టుకోగలిగితే దాన్ని సహస్రాల సిద్ధి అంటాం. అంచేత యాక్చువల్ గా కరెక్ట్ గా చేయగలిగితే ఏం చేయగలగాలి అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక బర్త్డే ఉంటుంది. మొత్తం మీద 1000 ఆ సూర్యకిరణాలు దిగేటటువంటి బర్త్డే వాళ్ళు ఒక చోట కలవగలిగారనుకోండి, శతశోధ సహస్రశః. విశ్వరూప దర్శనానికి ఒక సింపుల్ ఫార్ములా, గ్రూప్ ఫార్ములా. ఆ కిరణాలు ఏమిటి? ఆ కిరణాల్లో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరు? అది బర్త్డే నాడు సామూహికంగా ఆ కాలంలో మనుషులు నిర్ణయించుకున్నారు. సమావేశం అవటంలో ఉంటరార్థం అది, నువ్వు ఏ కిరణంలో పుట్టావు, నేనే కిరణంలో పుట్టాను, మన ఇద్దరి మధ్య ఏదైనా సయోధ్య ఉన్నదా? ఉంటే ఇలాంటి వాళ్ళు ఇంకో 998 మంది ఉండాలి కదా. వీళ్ళందరూ కనుక కలిసి ఒక చోట చేరి ఒక విధమైనటువంటి అనుష్ఠాన ప్రక్రియ, ఆ అనుష్ఠాన ప్రక్రియని శవనము అని అనేవారు ఇది వరకు. ఇప్పుడు మరి శవనం దేన్నంటున్నారో నాకు తెలియదు. ఆ అనుష్ఠాన ప్రక్రియలో వీళ్ళు చేయాల్సింది ఏం లేదు. ఇంకా వాళ్ళు కలిసి కూర్చోటం అక్కడ ఇంచేత ఆ ఎనర్జీ కిరణాలు మూర్తి భవించినటువంటి వ్యక్తే వాడు. ఆ రోజు వాడు పుట్టాడు. ఎందుకు పుట్టాడు? ఆ రోజు ఆ రాశిలో ఆ నక్షత్రంలో ఉద్భవించినటువంటి సూర్యకిరణమే ఆ వ్యక్తిగా జన్మిస్తాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తమానం. ఈ యోగ విద్య మొట్టమొదట సూర్యుడి నుంచి వస్తుంది. మళ్లీ ఆ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి విజ్ఞానాన్ని మనం మర్చిపోయాం. ఆ విజ్ఞానాన్ని గుర్తు చేసుకోవటానికి మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని లోపాలు అంటూ ఉంటాయి, దాన్నే పంచతత్వాలు అంటూ ఉంటామని దానికి రకరకాల పేర్లు పెట్టారు. ఏ రకమైనటువంటి మీరు పేరు పెట్టుకున్నా అభ్యంతరం లేదు. ఆ ప్రిన్సిపల్ కనుక మీరు అర్థం చేసుకోగలిగితే శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ ఐదు కళ్ళజోళ్లు, ఈ ఐదు అడ్డంకులు ఉన్నాయి. ఈ ఐదు అడ్డంకుల్లో ఆ బర్త్డే నాడు అతను ఒక నిర్ణయానికి వస్తాడు. సాధు